న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. సో ఢిల్లీ నుండి ఏపీ వరకు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో రాజకీయం ఒక ఎంత వేగంగా మారుతుందని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా ఫుల్ జోష్ మీదన్న బీజేపీ ప్రాతినిధ్యం లేని రాష్ట్రాల్లో ఎలా అయినా సరే పుంజుకోవాలని చెప్పి వేగంగా పావులు కదుపుతూ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యూహాలను తట్టుకుని ప్రాంతీయ పార్టీలు నిలబడగలవా? నిజంగానే కర్ణాటక రాజకీయం ఏదైతే సంక్షోభం అంచునుందో అది ఎటువంటి సంకేతాలని రాజకీయ వర్గాలకు పాస్ చేస్తుంది? ప్రధానంగా ఈ రోజు న్యూస్ రూమ్ డిబేట్ లో ఇదే అంశాన్ని చర్చిద్దాం. సో న్యూస్ రూమ్ చర్చలో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పుల్లారావు గారు, ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్దంగా ఉన్నారు. అలాగే ఏపీ టొబాకో బోర్డు చైర్మన్ ఎడ్డపాటి రఘునాథ్ బాబు గారు బీజేపీ తరపు నుంచి రిప్రజెంట్ చేస్తూ ఆయన కూడా ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్దంగా ఉన్నారు. సార్, ఇద్దరికి చర్చకు స్వాగతం. ఇక స్టూడియో నుంచి ఏఐసిసి మెంబర్ కొనగాల మహేష్ గారు ఆ పార్టీ ప్రతినిధి కాంగ్రెస్ తరపు నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. సో ముందుగా పుల్లారావు గారు, మీతో చర్చను ప్రారంభిస్తాను. దేశవ్యాప్తంగా కూడా మనం ప్రధానంగా రెండు బలమైన పార్టీల గురించి మనం మాట్లాడుకోవాలి, బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా జాతీయ పార్టీలు. సరే, లెఫ్ట్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా వాటి మనుగడ కాస్త కష్టసాధ్యమైన ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం బీజేపీ చాలా ఫుల్ జోష్ మీద కనిపిస్తోంది. ప్రాతినిధ్యం లేని చోట ఎలాగైనా సరే బలంగా పుంజుకుని ప్రాతినిధ్యాన్ని తామున్నామని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. మరొక పక్క ప్రాంతీయ పార్టీలన్నీ కూడా బలహీన పరిచే ఒక ప్రోగ్రాం నడుస్తోంది. సో ఇలాంటి టైంలో ఎలా చూస్తారు ఈ పరిస్థితులన్నింటినీ? నిజంగానే దేశానికి ఆ ప్రాంతీయ పార్టీలు అవసరం ఉందంటారా?
తప్పకుండా ప్రాంతీయ పార్టీలు అవసరం ఉన్నది. మీరు అన్నా మాట, బీజేపీ మెరక్క నుంచి నీరు ఎప్పుడు పల్లానికి వస్తుంది, పల్లం నుంచి మెరక్కి వెళ్ళదు. అలాగే బీజేపీ పవర్లో ఉన్నది. ఒకనప్పుడు కాంగ్రెస్ పార్టీ 80లో 84లో పూర్తిగా పవర్లో ఉన్నది. అప్పుడు కూడా వాళ్ళు కూడా బలంగా ఉన్నారు, ప్రాంతీయ పార్టీలు తగ్గిపోయినాయి. అప్పుడు ఈ పరిస్థితిలో మనం ఇది ఒక ఎప్పుడు జరిగిన పరిస్థితిగా భావించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు జరిగిన ఎలక్షన్ 2019లో డిఎంకే బ్రహ్మాండంగా తమిళనాడులో గెలిచారు, అలాగే నవీన్ పట్నాయక్ గెలిచారు. రీజనల్ పార్టీ నితీష్ కుమార్ కూడా చాలా స్వతంత్రమైన మనిషి, అతను కూడా ఉన్నాడు. మమతా బెనర్జీ ఎక్కడికి వెళ్ళలేదు. అందువల్ల ఒక జనరల్ గా మనం చెప్పడం ఏదో బీజేపీ వచ్చేసింది బలంగా ఉన్నది ఏదో చేస్తున్నారు అంటాం కరెక్ట్ కాదు.
ఒక ఒడిశాను, వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఇలా ఒకటి రెండు రాష్ట్రాలు మినహాయిస్తే ఇటు తెలంగాణలో పరిస్థితి ఏమిటి అనేది చూస్తాం. మొన్నటి వరకు కూడా కామ్ గా కాస్త సైలెంట్ గా ఉన్న బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత టీఆర్ఎస్ కి ఆల్మోస్ట్ ప్రత్యామ్నాయం ఏమి అని చెప్తున్నారు. టీఏపీ పరిస్థితి చూస్తే అటు టీడీపీ నాయకుల్ని ప్రోత్సహించి చేరికలు చేరుకుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఢిల్లీలో పరిస్థితి ఏమిటి అయిందనే చూసాం. సేమ్ టైం కర్ణాటకలో ఒక గవర్నమెంట్ స్టేబుల్ గా ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న అనిశ్చితి ఉంది అన్నప్పుడు సంక్షోభం అంచున ప్రస్తుతం వెళ్లిపోయింది. అంటే ప్రాతినిధ్యం ఉన్న లేని చోట్లంతా కూడా డెఫినెట్ గా వెళ్లాలన్న పరిస్థితి కనిపిస్తోంది కదా.
నేచురల్, బీజేపీ పెరగకపోతే ఒక మల్టీనేషనల్ కంపెనీ లాగా తరిగిపోతుంది. ఒక పెద్ద కంపెనీ టాటా అనుకోండి, ఏ కంపెనీ అయినా సంవత్సరానికి వాళ్ళ సేల్స్ ఇంక్రీజ్ అవుతా ఉండాలి. బీజేపీ ఇవాళ మనకి 8 రాష్ట్రాలు ఉన్నాం చాలు, మనకి 300 ఎంపీలు ఉన్నారు, ఈ 300 నియోజకవర్గాలు చూద్దామంటే వాళ్ళు నశించిపోతారు. పొలిటికల్ పార్టీ బ్యాక్టీరియా లాగా పెరగటానికి ప్రయత్నం చేస్తారు. అది సాధ్యమా కాదా అవుతుందా అవదా అది వేరే విషయం. ఇంకో చిన్న మాట అన్నారు, టీఆర్ఎస్ అని బీజేపీ ఛాలెంజ్ చేసింది, అంతవరకే కదా, ఇంకా అవ్వలేదు కదా. ఏమైనా అయిపోయిందా 4 ఎంపీలు వచ్చారంటే అవ్వలేదు. ఇంకా కేజ్రీవాల్ ఇక్కడే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీతో పొత్తుకోలేదు, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు అతను ఉన్నాడు, అతను ఎలక్షన్ ఇంకో సంవత్సరం తర్వాత. కర్ణాటక విషయం స్టేబుల్గా ఎప్పుడూ లేదు. స్టేబుల్ ఇన్స్టేబిలిటీ మీద వాళ్ళు క్విక్సాండ్ మీద దిగబడిపోయే ఇసుక మీద ఇల్లు కట్టారు, ఎప్పుడైనా తూలి పట్టాలి. మన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో గవర్నమెంట్ ఫామ్ చేస్తే బలంగా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ 26 27 సీట్లు బీజేపీకి వచ్చినాయి 28లో. నేచురల్గా ఆ సునామీ అనే దానికి ఒక రియాక్షన్ ఉంటుంది కదా. అన్నిటికంటే మీరు మర్చిపోకూడదు, ఎలక్షన్లకి పరిణామాలు ఉంటాయి. మొన్న 2019 మేలో బీజేపీ ఓడిపోయి ఉంటే బీజేపీ రాష్ట్రాల మీద విపరీతమైన వాళ్ళని హిమాచల్లో అక్కడ తీసేయడానికి ప్రయత్నాలు జరుగుతుంది కదా. అందువల్ల మనం బ్యాలెన్స్డ్గా చూసుకోవాలంటే పెద్ద పార్టీలు ప్రయత్నం చేస్తారు పవర్ కోసం, ప్రాంతీయ పార్టీలు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళలేవు. ఎందుకంటే పెద్ద పార్టీలు 2-3 సార్లు గవర్నమెంట్ రాగానే వాళ్ళ వల్ల ప్రతి పార్టీ బలపడిపోతాయి. వాళ్ళు ఇది ఒక పర్మనెంట్ ఫేజ్ కాదు, ఇలా ప్రయత్నం.
కానీ పుల్లారావు గారు ప్రాంతీయ పార్టీల సంబంధించి మీరైతే చెప్తున్నారు ఎక్స్పాన్షన్ అవడంలో తప్పు లేదు, సరే బలపడాలి అనుకోవడంలో తప్పు లేదు, అయినప్పటికీ కూడా జనరల్ గా బీజేపీ అవలంబిస్తున్న వ్యూహాలు కానీ ఏదైతే పాచికలు అవన్నీ కూడా గమనిస్తే ప్రధానంగా నార్త్ కి సౌత్ కి కూడా ప్రాంతీయ పార్టీల వెళ్లే విషయంలో ఒక వైఖరి విషయంలో ఒక డిఫరెన్స్ ఉంది. స్వతహాగా ఇప్పుడు తమిళనాడు అంశమే తీసుకుందాం, అప్పటి వరకు కూడా బీజేపీ ఎక్కడా కూడా తన ఉనికిని చూపించే పరిస్థితి లేదు. కానీ తమిళనాడు అంశంలో మాత్రం జయలలిత మరణం తర్వాత, లేకపోతే కరుణానిధి మరణం తర్వాత ఆ వేగంగా ఏదైతే స్టెప్స్ తీసుకున్నారో, అంటే ఎక్కడైతే ఛాన్స్ ఉందో ఆ మూమెంట్ అనేది, ఆ వాక్యూమ్ అనేది తొందరగా అందిపుచ్చుకుంటున్నారు అని అనుకోవచ్చు కదా.
తప్పకుండా, మీరు చక్కగా మాట అన్నారు. వాక్యూమ్ ఉన్నది కాబట్టి, వాక్యూమ్ అనేది ప్రకృతిలో ఎప్పుడు ఉండకూడదు కాబట్టి బీజేపీ వచ్చారు. అదే కాంగ్రెస్ పార్టీ రావచ్చు కదా, వాళ్ళు బలంగా లేరు కాబట్టి. మీరు చెప్పేది కరెక్ట్ అయినా దాంట్లో తప్పుదా కనపట్టలేదు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే అల్లెచ్చేదురు కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆ పనే చేయదు కదా, బీజేపీ లేకుండా చేదుదు కదా. అది ఆ రోజు మనం నిలబడి తప్పనం కదా. అది ఒక న్యాచురల్గా రాజకీయంలో బ్యాలెన్స్ కోసం అధికారం తిరుగుతూ ఉంటుంది. బీజేపీ చక్కగా మనకు 274 వచ్చినాయి, నెక్స్ట్ టైం ఈయన రావు, కొత్త ఏరియాస్కి వెళ్ళాలని వాళ్ళు కష్టపడ్డారు. అమిత్ షా 65 వెస్ట్ బెంగాల్ 5 సంవత్సరాల్లో వెళ్ళాడు, కష్టపడ్డాడు. అందువల్ల ఇది ఒక తప్పు ఒప్పు అంటలేదు. రాజకీయంగా రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళు చేసే పని పర్మిటెడ్. మీరు
కరెక్టే, కష్టే ఫలి అని మీరు అంటున్నారు. కానీ కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ప్రత్యేకించి మీరు ప్రాంతీయ పార్టీలు అవసరం ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా బీజేపీ పార్టీ ఆవిర్భావం నుంచి గనక మనం ఒక నోటీస్ చేస్తే రీజనల్ పార్టీస్ కి కొంత వ్యతిరేకత అనే ఒక ఇంప్రెషన్ తో ఉంటుంది బీజేపీ పార్టీ. అది కాంగ్రెస్ అవనా బీజేపీ అయినా కూడా స్వతహాగానే రీజనల్ పార్టీస్ కి వ్యతిరేకం అనే ఒక ఇంప్రెషన్ ఛాయలు రెండు పార్టీస్ ఉంటాయి. సరే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత ప్రాంతీయ పార్టీలు వాటితో కలిసి వెళ్ళినా కూడా బీజేపీ ఎక్కువ శాతం కూడా నేషనల్ ఇంటిగ్రిటీ దెబ్బతింటుంది, నేషనల్ అవుట్లుక్ అన్న ప్రొజెక్షన్స్ లోనే ఎక్కువ శాతం మాట్లాడుతూ మనకు బీజేపీ కనిపిస్తుంది. కానీ మీరు ఎట్ ద సేమ్ టైం తప్పు లేదు అంటున్నా కూడా ప్రాంతీయ పార్టీలు మనుగడ ఉండాలంటున్నా కూడా అది వాళ్ళు కోరుకోవట్లేదు కదా.
అంటే ఒకటి, వాళ్ళు ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఫామ్ చేస్తే, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, అది మా అభిప్రాయంలో మన అంత పాపులర్ గవర్నమెంట్ కాదు. మా అభిప్రాయంలో మోడీ గారు పాపులారిటీ మీద గెలిచారు, వచ్చేసరి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని నేను అనుకుంటున్నా. మహారాష్ట్రలో ఫడ్నవీస్ అని బీజేపీ బాగా చేశారు, అతను సాధించుకోవచ్చు. అందువల్ల ప్రాంతీయ పార్టీలు ఉండటమే మంచిది బీజేపీకి అని నా థియరీ. వాళ్ళు లేకపోతే కాంగ్రెస్కి బలం వస్తుంది, వాళ్ళకి నేషనల్ ఆల్టర్నేటివ్ వస్తుంది. కానీ పాలిటిక్స్లో వాక్యూమ్ అనేది ఏ పార్టీకి సాధ్యం కాదు. బీజేపీకి ఏడీఎంకే వాళ్ళతో రాకపోతే బీజేపీ తమిళనాడులో పెరగటానికి ప్రయత్నం చేస్తారు, ఫెయిల్ అవ్వచ్చు కొన్ని కారణాల వల్ల. నేను అనేది ఏమిటంటే, మీ ఆర్గ్యుమెంట్ అయ్యో పాపం వీళ్ళని బ్రతకనివ్వాలంటే అది ఇది ఒక ఆశ్రమం, ఒక మఠం కాదు కదా. దయా దాక్ష చూపెడతానికి అధికారం కావాలి. అధికారం రాజకీయ పార్టీలకు అధికారం రాకపోతే 10-15 సంవత్సరాలు గవర్నమెంట్ బయట ఉంటే ఒక ఎన్జిఓ లాగా వాళ్ళు ఏదో స్టేట్మెంట్స్ ఇస్తూ ఫ్యాక్సులు పంపిస్తూ బయటకు వస్తారు. పవర్ కోసం ప్రయత్నం చేయాలి, న్యాయంగా చేయాలి, కరప్షన్ లేకుండా చేయాలంటే నేను ఒప్పుకుంటా 100%. కమ్యూనల్ ఇష్యూస్ అవి తీసుకురాకుండా చేస్తే దేశానికి మంచిది. మనకి అన్ని రకాల పాపులేషన్స్ ఉన్నారు కాబట్టి. కానీ పవర్ కోసం ప్రయత్నం చేస్తానదే తప్పటం మాత్రం నేను ఒప్పుకోవట్లేదు. ఈవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగా మోడీని ఆఫ్ చేస్తుంటే ఎలాంటి పరిస్థితి దేశంలో తీసుకుందరు? బీజేపీని తీసేయటానికి, అలా చేయటానికి, బ్యాన్ చేయటానికి చేదురు కదా, కాదంటే లాగా. అందువల్ల ప్రాంతీయ పార్టీలు కూడా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. వాళ్ళ దయతో కాకుండా వాళ్ళు చక్కగా ఆనెస్ట్గా ఉండి కరప్షన్ లేకుండా ప్రభుత్వాలు ఇస్తే వాళ్ళ జోలికి ఎవరు వస్తారు? ప్రభుత్వాలు ఇస్తే ఎవరు రారు? నితీష్ కుమార్ లాలూ పక్కన వెళ్ళాడు, బీజేపీ పక్కన వచ్చాడు. కాంగ్రెస్ ఆయనకి మంచి ఇమేజ్ ఉన్నది కాబట్టి చేసుకుంటున్నాడు. అందువల్ల ప్రాంతీయ పార్టీలు కూడా వాళ్ళు కూడా కష్టపడాలి కదా. కేజ్రీవాల్ మొన్నటి వరకు బీజేపీకి వ్యతిరేకంగా ఉండి ప్రధానమంత్రిని కలవనన్నాడు, నెలలు బట్టి వెళ్ళి కలుస్తున్నాడు, ఇన్వైట్ చేస్తున్నాడు. ఆయన మనం అడగాలి, నువ్వు ముందల నుంచి ఎందుకు చేయాలి, ఎందుకు చేయలేదు, కోఆపరేషన్ కొత్తగా ఎందుకు చేస్తున్నావు? అదే ఆయనకు జవాబు లేదు. అందువల్ల తప్పు ఒక్క సైడే లేదు. ప్రాంతీయ పార్టీలు కూడా మంచి పరిపాలన ఇస్తే బీజేపీకి భయపడేది ఏమీ లేదు. ఇవాళ కర్ణాటకలో ఫెయిల్ అయ్యారు కాబట్టి బీజేపీకి అవకాశం వచ్చింది, లేకపోతే బీజేపీ బయటే ఉంది.
రైట్. సో కాంగ్రెస్ మనతో పాటు కొనగల మహేష్ గారు ఉన్నారు. రైట్, కొనగల మహేష్ గారు, కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది ఒక మామూలుగా బీజేపీ నినాదం. సో కాంగ్రెస్ ముక్త్ భారత్ అవ్వాలి అంటే ముందుగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా క్లియర్ చేసేసుకుంటే గానీ అప్పుడు మీకు సపోర్ట్ చేస్తున్న పార్టీలన్నీ కూడా ఒక నిర్వీర్యం అయిపోతే మీరు ఒక ఒంటరి పోరాటం అయిపోతారు. ఒక ఆల్టర్నేటివ్ నేషనల్ పార్టీకి మరొక పక్క మరింత డౌన్ చేసినట్టు అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి సో ఈ ఈ స్ట్రాటజీతో వెళ్ళే ఆస్కారం ఉందని
అంటున్నారు. భారతదేశంలో ఎప్పుడు కూడా భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం. విభిన్నవతాలు, భాషలు, ప్రాంతాలు, ప్రాంతాల వారిగా ఆచార అలవాట్లు, సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా వర్ణాలు, ఆహార అలవాట్ల నుంచి భాష వరకు అనేక రకాలైనటువంటి ఒక విస్తృతమైనటువంటి ఈ దేశంలో మేము ఒక్కలమే రాజ్యం చేస్తాము, మా పెత్తనమే నడవాలి, మా మేము ఏదో ఢిల్లీలో గద్దె మీద కూర్చున్నాం కాబట్టి రాష్ట్రాలన్నీ మా అత్య హస్తగతం కావాలని ఒకవేళ ఆలోచన బీజేపీ కనుక మీ మాటల ద్వారా చేస్తే తప్పనిసరిగా అది పకటికలే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు భిన్న అభిప్రాయాలు ఉంటాయి, స్వతంత్ర అభిప్రాయాలు ఉంటాయి. నాటి నుంచి నేటి వరకు మనం కొట్లాడిందే ఆ స్వేచ్ఛ భావ ప్రకటన, స్వేచ్ఛ స్వతంత్రం కోసం అదే కొనసాగుతుంది భారతదేశంలో. ఆ ఉనికి మీదనే భారతదేశ పునాదులు నిర్మించబడి ఉన్నాయి కాబట్టి అది బీజేపీకి ఎట్లాగూ సాధ్యం కాదు. కానీ పెద్దలు పుల్లారావు గారు అంటే నాకు గౌరవం, కానీ వారు మాట్లాడిన మాట నేను వివేదిస్తాను. ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఇదే చేద్దును కదా అనే మాట అయితే నేను విభేదిస్తాను. ఎందుకంటే ఇక్కడ జరిగిందండి, ఏంటి ఈ రాజకీయాలు ఏంటి? బీజేపీ దేశంలో అధికారంకి వచ్చిన తర్వాత ఎంత విధ్వంసకరమైన రాజకీయాలు చేస్తున్నాయి, అవతల పార్టీలను ధ్వంసం చేసి విచ్ఛిన్నం చేసి తద్వారా రాజకీయ లబ్ధిని పొందాలనుకున్న ఆలోచన బహుశా ఈ దేశంలో ఏ పార్టీ చేసి ఉండదు. ఒకవేళ నిజంగానే వారు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చేసుంటే ఇన్ని పార్టీలు పుట్టేవే కాదు, మొక్కలోనే తుంచేసేవాళ్ళు కదా, మొగ్గులోనే తుంచేసేవాళ్ళు కదా బీజేపీ, జనతా, మిగతా ఎక్స్వైజెడ్ అన్ని ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు.
మీరు చెప్పేది ఏంటంటే ఒక దేశ మోడల్ గా చెప్తున్నప్పటికీ కూడా ఒక విడిగా చూసినప్పుడు, ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు, లేకపోతే ఏపీకి సంబంధించినప్పుడు, మీరు పవర్ లో ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది అనేది కదా ఆయన పాయింట్.
మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నది, దానికి బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది, అనేక రాజకీయ పక్షాలు మద్దతు ఇచ్చినాయి. రాష్ట్ర విభజన గురించే కదా మీరు మాట్లాడేది. సో బీజేపీ మాకన్నా ముందు ఎక్కడ జరిగింది? ఇప్పుడు నేను అదే అంటున్నా, వాళ్ళు పుల్లారావు గారు చెప్పాలి, ఏ రాజకీయ శక్తి అయినా బలోపేతం కావాలంటే ప్రజల మధ్యకు పోవాలి, ఎన్నికలకు కొట్లాడాలి, ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చి కుర్చీలో కూర్చోవాలి. అంతేగాని ఓ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి మేము అధికారంలోకి వస్తామని ఆ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులకు ఉన్న బలహీనతలను ఆధారంగా చేసుకొని వాళ్లను డబ్బు సంచులతో కొనుగోలు చేసి హోటల్లో, లాడ్జిల్లలో రాజకీయాలు చేసి దిగజారుడు రాజకీయాల కండి మీరు మద్దతు పలికేది నాకు అర్థం
కాదు. చెప్పండి
చెప్పండి సార్ ఒకే పాయింట్ చెప్తా. 1900 మీరు చెప్పింది బాగానే ఉన్నది, నైస్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఐ రెస్పెక్ట్ యూ. జనవరి 1980లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. సడన్గా ఎలక్షన్ జూన్ పెట్టి అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే జనతా పార్టీ ఉన్నదో గవర్నమెంట్లో రద్దు చేశారని నాకు పూర్తిగా జ్ఞాపకం. ఆ రోజు అమరేందర్ సింగ్ జూన్లో ఆయనతో తిరిగిన వాడిని నేను 1980లో. 3 ఇయర్స్లో అన్ని రాష్ట్రాల గవర్నమెంట్ని డిస్మిస్ చేసి బజెల్లాలు ఒక్కడే వచ్చి మేము జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అయిపోతామంటే అప్పుడు నుంచి కాంగ్రెస్ జాయిన్ అయ్యాయి. నేను చెప్పేది చెడ్డం లేదు కదా, పాత హిస్టరీ మీద చెప్తున్నాను అంతే. మీరు చెప్పేది రైట్ విదా, పాతగా చేసే ఫ్యూచర్లో చేయిపోతుందేమో కాంగ్రెస్, కానీ పాస్ట్ ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. డిఎంకే గవర్నమెంట్ని ఎమర్జెన్సీ పెట్టిన రోజున డిస్మిస్ చేశారు, డిస్మిస్ చేశారు, జ్ఞాపకం తెచ్చుకోండి, డిస్మిస్ చేశారు. అందువల్ల నేను తప్పు ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతే చేస్తాడని అన్నాను పాత హిస్టరీ మీద, చేయిపోవచ్చేమో ఫ్యూచర్లో, అంతవరకు చెప్దామని మీకు.
ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు వేరు, ఈ రోజున పరిస్థితులు వేరు. ఈరోజు మోడీ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టినారు, 300 సీట్లు అప్పజెప్పినారు. దానివల్ల దేశ అభివృద్ధికి ఏమైనా ఉపయోగపడితే, అట్టడు వర్గాల ప్రజలకి అభివృద్ధికి అభ్యున్నతికి ఏమైనా ఉపయోగపడితే దాని మీద ఆలోచన చేయాలి. కానీ ఈ ఈ నీచపు రాజకీయ క్రీడకు ఎందుకు దిగుతున్నారనేది నా ప్రశ్న. మా పార్టీ ఎమ్మెల్యేలు లేదా ఇతర పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ నాయకుల సొంత విమానాలలో బాంబే పోతారు, బీజేపీ నాయకులకు సంబంధించిన హోటళ్లలో స్టే చేస్తారు, వాళ్ళను కలవడానికి కర్ణాటక నుంచి మంత్రులు పోతే అట్లీస్ట్ ఫర్ ఎ నెగోసియేషన్. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా బెట్టుగా ఉండి ఏదైనా నిజంగానే పొలిటికల్ గా వాళ్ళు ఏమైనా ఏదైనా పాలసీ మీద డిఫర్ అవుతే వాటిని నెగోషియేట్ చేసి కదా పరిష్కరించుకుంటారు. దట్ ఈస్ వాట్ అవర్ డెమోక్రసీ షోస్. అంతేగాని వాళ్ళని కలవకుండా బయట మహారాష్ట్ర పోలీసుని కాపలా పెట్టి లోపల నుంచి వాళ్ళతో మేము కలవము అని అర్జీలు ఇస్తూ ఇదంతా కూడా దేశం చూస్తుంది. అంటే నేనేమంటున్నా, బీజేపీకి ఈ అవసరం లేదు. నాడు గోవాలో ప్రభుత్వాన్ని అత్యధిక స్థానాలు వచ్చిన కాంగ్రెస్ను కాదని గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మాట నిజం. ఉత్తరాఖండ్లో ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు జోక్యంతో ప్రభుత్వాలు పునరుద్ధరణ జరిగిన మాట నిజం. అరుణాచల్ ప్రదేశ్లో అరుణాచల్ ప్రదేశ్ పీపుల్ పార్టీ పేరుతో ప్రభుత్వాన్ని మార్చి చివరికి బీజేపీ ప్రభుత్వంగా మార్చుకున్నటువంటి మాట నిజం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి ఇంకా అనేక దగ్గరలో ఈరోజు కర్ణాటక జరుగుతుంది, రేపు ఇంకెన్ని రాష్ట్రాలు జరుగుతాయి. కానీ బీజేపీ నాయకులు కానీ ఈ రాజకీయ క్రీడను ఆడుతున్న అమిత్ షా మోడీ గారు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రజలు అంతిమ నిర్ణేతలు. గతంలో మేము ఏమైనా పొరపాట్లు చేస్తే దానికి సంబంధించిన దాని తాలూకు ప్రభావాలు మేము ఫేస్ చేసినాం. ఎమర్జెన్సీ అంటారా, దాని తర్వాత ఎమర్జెన్సీలో ఎన్ని మంచి పనులు చేసినా కూడా ప్రజలు ఒక దశలో మమ్మల్ని ఆదరించలేదు. ఆ తర్వాత మళ్ళీ ఓ థండర్ మెజారిటీతో మళ్ళీ ఇందిరాగాంధీ గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో నేనేమంటా అంటే ప్రజలు ఎప్పుడు కూడా ఈ సరైన సమయంలో చూస్తున్నారు, సరైన సమయంలో సరైన తీర్పు కోసం చూస్తారు. నేనేమంటా అంటే బీజేపీ లెక్కలు నంబర్ గేమ్ ఆడితే దేశంలో ఈ రోజుకు బీజేపీ బలం ఉందని రేపు తర్వాత కర్ణాటకలో ఏం కావాలి, ఏం దేనికోసం ఆడుతున్నారు? ఎందుకు ఈ 16 మంది సొంత పార్టీలను టికెట్లు ఇచ్చి బీఫామ్లు ఇచ్చి గెలిపించిన వాళ్ళని కాదని పోతున్నారు? ఇదే కారణం కదా ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుంది. అయితే బీజేపీ స్వయంగా తాను అధికారంలోకి రావాలన్న ప్రయత్నం,
నమ్మకం లేదనేది కదా వాళ్ళ వర్షన్,
తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాలు కూడా. అయితే వాళ్ళు సొంతంగా అధికారంలోకి రావాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేయాలి. ఇదే అజెండాతో నడుస్తుంది. దానికి ఇక్కడ టీఆర్ఎస్ ను వాడుకున్నట్టు అక్కడ ఇంకో పార్టీని వివిధ రాష్ట్రాల్లో వాడుతూ ఉన్నారు. బట్ ఎనీవేస్ నేననేది ఏంటంటే ఈ రాజకీయ క్రీడ ప్రజలు హర్షించరు. కర్ణాటక ప్రజలు మొన్నటిసారి పార్లమెంట్ లో సమావేశాల్లో కూడా పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీజేపీకి పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. దాని అర్థం ప్రభుత్వాన్ని కూల్చమని కాదు, దాని అర్థం వీళ్ళు ఏ పిచ్చి నిర్ణయం తీసుకున్నా ప్రజలు రేపు భవిష్యత్తులో మద్దతుగా నిలుస్తారని కాదు. మంచిగా పరిపాలన చేయండి, అభివృద్ధి చేయండి అన్నారు. సరే గత టర్ము ఇంకొక టర్ము చూద్దాంలే, ఎందుకంటే దేశం అంతా ఇది నడుస్తుంది, ఒక ట్రెడిషన్ నడుస్తుంది. తమిళనాడు కానీ తెలంగాణ కానీ ఇంకా మిగతా రాష్ట్రాలు కానీ రెండు సార్లు ప్రభుత్వాలను కంటిన్యూ చేసినటువంటి బెంగాల్ కానీ ఈ ఆనవాయితీ నడుస్తుంది కాబట్టి అందులో భాగంగా వచ్చిండ్రు. నెక్స్ట్ టైం మాత్రం మోడీ గారి ఆటలు సాగబోవు. ఈ వీటన్నిటికీ ఒక పెద్ద పరిహారం ప్రాయశ్చిత్తం చెల్లించుకునే రోజులు ఉంటుంది.
రైట్. సో రఘునాథ్ బాబు గారు, నేను మీతో మాట్లాడతాను. దానికన్నా ముందుగా ఒకసారి పుల్లారావు గారితో కూడా ఇంకొక పాయింట్ మనం మాట్లాడి నేను మీ దగ్గరికి వస్తాను. పుల్లారావు గారు, మరి ప్రాంతీయ పార్టీలు అవసరం అని ఒక పక్కన చెప్తున్నా, ఇటు కాంగ్రెస్ కూడా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఫుల్ మెజారిటీతో ఉన్నా వాళ్ళకి ఇలాంటి రాజకీయం ఇలాంటి పాలిటిక్స్ ఈ టైంలో అవసరం లేదు, ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని అంటున్నారు. కానీ ఏదైతే ఈ బీజేపీ డీస్టేబుల్ చేయాలి అని అనుకుంటున్న ప్రయత్నాలు, లేకపోతే ఎక్కడ అనిశ్చితి ఉందో ఎక్కడ సంక్షోభం ఉంటుందో అక్కడ బీజేపీ కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక మంచి పరిణామం ఏనంటారా, ఎలా చూడాలంటారు? ఇవన్నీ కూడా దేశ రాజకీయాలకు ఒక మంచి అంశమేనా, మంచి అంశంగా భావించవచ్చా ఎవరైనా సరే?
అసలు పునాదికి వెళ్ళాలి. మన ఓట్లు కొని ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతాం లేదా మహేష్ గారు? మనం పవిత్రత పైన ఉండదు, కింద నుంచి కూడా రావాలి కదా. ప్రజలు చాలా చక్కగా తెలంగాణ ఆంధ్రాలో డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేసారని మీరు చెప్తే నేను ఒప్పుకుంటా. వాళ్ళ నుంచి వచ్చింది మన ఓటింగ్ సిస్టమే బ్యాడ్ సిస్టమ్. ఇవాళ ఎమ్మెల్యేలు బీజేపీ సరిగ్గా చేయట్లేదంటే పాలిటిక్స్ కరప్ట్ అయిపోయింది. మీరు నేనేం చేయలేము, అది ఎవరు మహాత్మా గాంధీ గారు లాంటి వాళ్ళు వచ్చి మార్చాలి. అందువల్ల నాకు ఎప్పుడైతే పైన ఒక పవిత్రంగా ఉన్నది, ఆ పైన తామరాకులాగా చక్కగా ఒక కుళ్ళిపోయిన చెరువులో కూడా బయట ఉన్నది అని మీరు అంటే నేను కాదనలేను, కానీ లోపలే ఉన్నది. మన సిస్టమ్ పూర్తిగా కరప్ట్ అయిందా లేదా, వ్యాపారస్తులు బిలియనర్స్ కూడా పాలిటిక్స్లో ఉన్నారా లేదా, అలాగన్న సమయంలో వాళ్ళు ఏదో నీతిగా రూఢంగా పోతారని మీరు అంటే నేను ఏం జవాబు చెప్పగలను? పాలిటిక్స్ కరప్ట్ అయిపోయింది 10 సంవత్సరాల నుంచా, 20 సంవత్సరాల నుంచా, 30 సంవత్సరాల నుంచా నేను చెప్పట్లేదు. కరప్ట్ అవుతున్నట్లు ఇలాంటివి అవుతున్నాయి, అందువల్ల ఇది నేను జస్టిఫై చేయట్లేదు. మనం పోరాడాలి, మనం దెబ్బలాడాలి, చెడ్డని చెడ్డనాలి. కానీ రాజకీయ పార్టీలు అధికారం కోసం ఆ పైన మెరక నుంచి పల్లానికి నీరు వచ్చినట్టుగా వెతుక్కోవటం మానరు. అది న్యాయంగా చేయట్లేదంటే మొత్తం సిస్టమ్ రోటన్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం అనే నా సమ్మేషన్.
రైట్ రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు. ఒక చిన్న విరామం తీసుకుందాం, తర్వాత రఘునాథ్ బాబు గారితో కూడా మనం మాట్లాడదాం. ఒక చిన్న విరామం తీసుకుందాం, న్యూస్ రూమ్ లో చూస్తూనే ఉండండి.